அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பர ஆஸ்ரிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம். ஓம் நம சிவாயை ச நம சிவாய, ஓம் நம சிவாயை ச நம சிவாய, ஓம் நம சிவாயை ச நம சிவாய. பார்வதீதேவி புட்டின கொத்தி ரோஜுலக்கு கொந்தகாலம் தருவாத்த ஒக்கநாடு நாரத மகர்ஷி ஹிமவந்துரி குருஹானிக்கு வெஞ்சேசாடு. ஹிமவந்துடு பர்வத ரூபம்லோனும் புருஷ ரூபம்லோனும் கூட உண்டாடு அனு இத்தப்பூர்வம் மனம் செப்புக்கணும் கனக கொத்தகா செப்புக்கர்ல. ஸ்தாவரமும் ஜங்கமும் அனு ரெண்டு ரூபாலு உண்டாய் பர்வதாலக்கு நதுலக்கு விரக்ஷமுலக்கு. மல்லி அன்னி பர்வதாலக்கு காது கொன்னி பர்வதமுலக்கு. அட்வண்டி வாழனி தேவதலு அண்டாரு. ஹேமவந்துடு மேரு பர்வதமு விந்திய பர்வதமு வெங்கடாச்சலமு ஸ்ரீசைலமு அகோபலமு காருட பர்வதமு இட்டுவண்டி பர்வதாலக்கு இட்டு பர்வதாக்காரமும் உண்டுந்தி. பண்டராள்ளதோ கொண்டகா செட்லதோ நிண்டினட்டுவண்டி ஆக்காரமும் உண்டுந்தி. அலா காக்குண்டா ஒக மகாராஜ ரூபம் தரிஞ்சே சக்தி உண்டுந்தி. பண்டலதோ உன்ன ரூபாண்ணி ஸ்தாவரமு அண்டாம். மகாராஜ ரூபம்லோ அட்டு இட்டு விஹரிஞ்சே ரூபமுனு ஜங்கமமு அண்டாம். ஈ ஸ்தாவர ஜங்கம ரூபாலு ரெண்டும் கலிகின வாடாயன. அலகே விரக்ஷதேவதலு கூட கொன்னு உண்டாய். இட்டு ஸ்திரீ ரூபம்லோ விரக்ஷதேவதலு திருகுத்து உண்டாய். அப்படப்படு ஆ செட்டு கிந்த வச்சின வாழ்க்கு உபகாரம் செய்யகலுகுதாய். ஒத்தப்படு மகாவிருட்சாலும் உண்டாய். ஆ செட்டு சச்சிபோத்தே அப்படி விரக்ஷதேவதலு வெள்ளி அம்மவாரிலோ கலிசிபோத்தாய். அதுக்கே செட்டுனி கொன்னி சோட்ல கொட்டேசினப்படு அதுல உண்ட தேவத கூட அதிருஷ்யம் அயிபோதுந்தி. மீக்கு கொட்டல கத விண்ணாரே ஓ செட்டு மீத ஒரு கொட்டல் ஈ தேவத உண்டது அனி பூர்வகாலலோ. வெனக்கடிக்கு பாப்பம் ஒகடு பொல்லலு கொட்டுக்கேவாடு கொட்டலு புத்துக்கொச்சேட்ட வாடி கர்ம காலி வாடி கொட்டலு காஸ்தே அக்கட உன்னட்டு செருவுலோ படிப்பேன். அய்யோ நான் கொட்டலு போயிந்தோ ரேப்படி நிச்சு செட்டு கொட்டுக்கோடானு குதரது நான் கட்டெலு கொட்டுக்கே அவகாசம் உண்டது கட்டெலு கொட்டுக்கோப்போத்தே வாட்டி நம்மப்போத்தே பத்தகலேனர் வாடி ஏடிச்சாடு. இந்தலோ விரக்ஷதேவத பிரத்யட்சமயிந்தி. ஓ செட்டு மீது உண்டே தேவத ஏன் ஆயினா ஏடுஸ்துனாவே நான் கொட்டலு அந்தலோ படிப்பயந்தம்மா கொட்டலு லேபோத்தே பிட்டலுக்கு போயிடும் ఎలాగా అన్నాడు ఆయన. అయితే நீ கொட்டலு தெஸ்தானని ఆ నీటిలో ములిగింది ఆవిడ. ఓ బంగారం గొడ్డలు పట్టుకొచ్చిదిట. ఇదే నా నీ గొడ్డలి అంది. నా బతుకి బంగారం గొడ్డలు ఎక్కడ తల్లి, అది నాది కాదు అన్నాడు ఆయన. ఈసారి ఆవిడ మళ్ళీ ములిగి వెండి గొడ్డలు తీసుకొచ్చింది. ఇది నీదే అంటే వెండి నాకు లేదమ్మా, నా బతుక్కి వెండి గొడ్డలు లేదు ఇనప గొడ్డలు అన్నట. అప్పుడు ఆవిడ నీటిలోంచి బంగారపు గొడ్డలి వెండి గొడ్డలి ఇనప గొడ్డలి మూడు గొడ్డళ్ళు పైకి పట్టుకొచ్చి నువ్వు నిజాయితీపరుడురా అబ్బాయి, నిజానికి ఇంకోటి ఎవడన్నైతే ఆ బంగారం నాదే అంటాడు. నువ్వు బంగారం లాంటి బంగారం చూసి కూడా ఏమాత్రం మానసిక భంగం పొందలేదు కాబట్టి మూడు ఇచ్చాను పొమ్మంది. వాడి జాతకం మారింది. ఇది విన్నట్లండి ఓ పెద్ద మనిషి పక్కన వచ్చి హాహాహా అనుకున్నాడు. వాడు మర్నాడు కావాలో కొత్త గొడ్డలు కొనుక్కొచ్చాడు. వాడు మొహానికి జీవితంలో ఎప్పుడు కట్లు కొట్టలేదు, కావాలని గొడ్డలు కొనుక్కొచ్చి మళ్ళీ అంగట్లోకి వెళ్ళి వాడుకున్న ఆస్తి అమ్మి. ఆ రోజుల్లో 100 రూపాయలు పెట్టి గొడ్డలు కొనడం అంటే చాలా కష్టం, అయినా 100 పెట్టి కష్టపడి గొడ్డలు కొనుక్కొచ్చి కావాలని ఇట్లు భరేశాడు. మళ్ళీ చెట్టు దగ్గర కూర్చుని గొడ్డలో గొడ్డల అని ఏడుస్తూ ఉంటే ఈ వృక్షదేవత ప్రత్యక్షమైంది. ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావంటే నా గొడ్డలు ఇందులో పడిపోయింది తల్లో, అది లేకపోతే నేను బతకలేను అన్నట్ట. ఆవిడ వెంటనే నీళ్లలో ఒలిగి ఓ బంగారపు గొడ్డలు పట్టుకొచ్చి ఈ గొడ్డలు నీదేనంటే నాదే తల్లి నువ్వు ఎలా కనిపెట్టావు అన్నట్ట. నేను నీ బుద్ధి కనిపెట్టారా, అందుకే నిన్ను కనిపెట్టే ఉంటున్నాను, నీ బతుకు ఉన్న గొడ్డలు కూడా పోయింది పో అందిట. కాబట్టి ఈ కథల్లో గొప్ప నీతి కూడా ఉంది. అవి ఎలా ఉన్నా పూర్వం వృక్ష దేవతలు అనేవాళ్ళు ఉండి రక్షించేవారు అని ఈ దివ్య కథల ద్వారా తెలుసుకోవాలి మనం. వృక్షములను ఆశ్రయించుకొని కొన్ని దేవతలు ఉంటాయి. గొప్ప గొప్ప మర్రి చెట్లు, గొప్ప గొప్ప రావి చెట్లు, వేప చెట్లు, త్రిఫల వృక్షాలు, ఈ మూడు ఉన్న చెట్లు, ఇలాంటి చెట్లకు కొన్ని దేవతలు తమ శక్తులతో ఆవహించి ఉండి కొంతకాలం ఆ చెట్లను ఆశ్రయించుకున్నాక ఎప్పుడైనా చెట్టు తనంత తాను పడిపోయినా లేక చెట్టును ఎవడైనా నరికినా ఆ చెట్టు మీద ఉన్న తమ దేవతాశక్తిని ఉపసంహరించుకుని పరిపూర్ణ జగన్మాతలో లీనమైపోతాయి. ఆ వృక్షాలకు కూడా 2 రూపాలు ఉంటాయన్నమాట. ఇటు స్థావరం కదలకుండా ఉండే చెట్టు రూపం, ఇటు ప్రజలను అనుగ్రహించే స్త్రీ రూపం, రెండూ ఉంటాయి. ఇంకా నదులకి చెప్పేక్కర్లా, గంగానది, కృష్ణానది ఇటువంటి దివ్య నదులు ఉన్నాయే, అన్ని నదులు కాదు కొన్ని దివ్య నదులే చెప్పాడు. గంగ, యమున, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, నర్మద ఇటువంటి నదులు అందమైన అమ్మవారి రూపం వంటి రూపం ధరిస్తాయి, స్త్రీ రూపాలు ధరిస్తాయి. మంచి నిగనిగలాడిపోతున్న జుట్టు కిందకి వెళ్లాడుతూ ఉండగా తలతలలాడుతున్న చీరలు కట్టుకుని అప్పుడప్పుడు భక్తులకు ప్రత్యక్షమై అనుగ్రహించి మాయమైపోతూ ఉంటాయి. ఇక తక్కిన కాలాల్లో జల రూపంలో ప్రవహిస్తాయి. ఈ 2 రూపాలు ఉన్నటువంటి వాళ్ళని స్థావర జంగమాదులు అని పిలుస్తారు. మనం అయితే జంగములం లేదా స్థావరం, బతుకున్నంతకాలం జంగమాలం, వెళ్ళిపోయాక ఇంకా జంగమేమేటి వాడు మొహం శాశ్వతంగా పైకి పోయాడు కనుక వీడిని తీసుకెళ్ళి ఎవడో మొయ్యాలి. అప్పుడు వీడు స్థావరం కదలని వాడు అయిపోతాడు. ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే వీడు జంగముడు అని పిలువబడతాడు. ఒక్కసారి ప్రాణం పోయాక వీడు స్థావరమే అవుతాడు, తన శరీరం తానే కదలచలేడు. ఇప్పుడు చాలామంది బతికుండగా కూడా కదలచలేకపోతున్నారు అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కదలడానికి కూడా శరీరం సహకరించట్లేదు కనుక కొందరు పాక్షిక స్థావరత్వం పొందారన్నమాట. మెట్లెక్కలేం, ఇంట్లోకి రాలేం, మంచం మీద పడుకోలేం, పడుకుంటే దిగలేం. ఎంత దుర్భరం అండి మానవ జీవితం, ఏం సుఖం ఉందో కానీ ఇందులో ఏమీ లేదు. సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. అసలు ధనమే పెద్ద పిశాచమే వీడిని ఎక్కువ పీడిస్తూ ఉంటుందట. డబ్బు లేకపోతే ఓ బాధ, ఉంటే ఓ బాధ, తిండి ఎక్కువ అయితే బాధ, లేకపోతే బాధ, విశ్రాంతి లేకపోయినా బాధే, ఎక్కువైనా బాధే. ఖాళీ ఏం చేయాలో తెలియక తోచ కొట్టుకునేవాళ్ళు కొందరు, అసలు జీవితంలో ఖాళీ లేక బాధపడేవాళ్ళు కొందరు. ఈ విధంగా ఎక్కడ చూసినా ఏదో దుఃఖమే. ఈ దుఃఖాలన్నిటి నుంచి బయటపడడం కోసమే భగవంతుడైన వేదవ్యాస మహర్షి మన కోసం ఈ పురాణాలను అందించాడు. ఈ పురాణములనే ఒక గొప్ప అమృతరసం లేకపోతే ఈ జీవులు ఈ జన్మలో తరించరట. అందుకే పురాణాఖ్యం సుధారసం, పురాణముని ఒక అమృత రసం మనకి వ్యాసుడు ఇచ్చాడు. అమృత రసం అని ఎందుకన్నాడు అమృతం అనకుండా? అమృతం పుట్టినప్పుడు చిక్కగా ఉందిట, ఈ చిక్కని అమృతం కొందరు తాగలేకపోయారట. కొందరికి మజ్జిగ మరీ చిక్కగా ఉంటే పడదు, అప్పుడు ఏం చేస్తారు అందులో కలిసి నీళ్లు కలిపి పలసం చేసిస్తే అది ఆరోగ్యం అవుతుంది. అసలు ఆయుర్వేదంలో పలసని మజ్జిగ అనుపానముగా మందులు ఇస్తారు. అందువల్ల రాత్రిపూట మరీ చిక్కగా కాకుండా, అలాగని మరీ బొత్తిగా డ్రమ్ములో నీళ్ళని పోయడం కాకుండా కాస్త పలస చేసి మజ్జిగ అన్నంలో పోసుకు తాగరా, అన్నం తినరా, ఆరోగ్యము అని మన వైద్యులు చెప్పారు. సుధారసం అంటే మరీ చిక్కగా తాగలేనట్లుగాను ఉండదు, మరీ పలచబడిపోకుండాను ఉంటుంది. ఈ విధంగా ఇటు పలసగా చిక్కగా కాకుండా మధ్య రకంగా గొంతులో పడి పడగానే లోపలికి వెళ్ళిపోయేటట్టు వడకట్టబడి ఇవ్వబడినటువంటి ద్రవాన్ని అమృత రసము, సుధారసం అంటారు. అందుకని అమృతం కూడా అమృతము, అమృత రసము, నిరమృత రసము అని 3 రకాలుగా విభజించారు. బొత్తిగా కల్తీ కలిపిన అమృత రసం కొంత ఉంటుందిట, ఇంకొంచెం తేలిక చెప్పాలి మీరు. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరికీ అమృతం ఇవ్వరు, మేము పుణ్యం చేసామండి, స్వర్గానికి వెళ్ళాం, మాకు అమృతం వచ్చేస్తుందేమో అనుకోవడం భ్రమ. ఇంద్రాది దేవతలు పరిపూర్ణమైన అమృతం తాగుతారు, అందుకే వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ జీవించి పదవులలో ఉంటారు. ఇంకా వీళ్ళల్లో మనలాంటి వాళ్ళల్లో కొంచెం పుణ్యం ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ స్వర్గానికి వెడితే అప్పుడు ఇంద్రుడు తాము తాగే చిక్కని అమృతం కాకుండా కొద్దిగా అందులో మందాకిని జలం, దేవగంగా జలం కొద్దిగా కలిపి ఈ అమృతరసం ఇస్తాడు. ఈ మధ్యమమైనటువంటి అమృతాన్ని అమృతరసము అంటారు. ఈ అమృతరసం తాగిన వాళ్ళు మరీ ఇంద్రుడు అంతకాలం కాకపోయినా చాలా కాలం స్వర్గంలో జీవిస్తారు, మళ్ళీ పుణ్యాలు చేసుకుంటే ఇంకా 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 స్వర్గంలో జీవితాన్ని పెంచుకుంటారు. ఇంకా కించిత్ కాలం స్వర్గానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఏదో తోచినప్పుడు గురుగారికి దండం పెట్టి మళ్ళీ కనపడకుండా పోయేవాళ్ళు, మరి పురాణం అయ్యాక పావలా చేతిలో పెట్టేవాడు, ఎంత పెట్టినా అది కూడా పుణ్యమే కదా. మరి ఇలా చిన్న చిత్తగా పుణ్యాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు గుడికి వచ్చేవాళ్ళు, ఏ పరీక్షల టైంలోనో లేకపోతే ఉద్యోగం టైంలోనో లేకపోతే మొగుడు పోయినప్పుడు అయ్యో పోయాడు వీడి కోసం భాగవత సప్తాహం చేయాలని ఓహోనైనా వస్తుంది కదా. ఈ కాస్త కాస్త పుణ్యాలు కూడా ఉంటాయి కొంతమందికి అన్నమాట. పెద్ద పుణ్యాలు జరిగిన చిన్న చిత్తగా పుణ్యాలు చేస్తారు. ఈ చిన్న చిత్తగా పుణ్యం చేసిన వాడికి ఓ పదేళ్ళు పాతికేళ్ళు వందేళ్ళు స్వర్గంలో నివాసం ఉంటుంది. స్వర్గంలో ఉన్నవాడు మన అన్నం తినడానికి వీల్లేదు, అందుకని వీళ్ళకి ఏం చేస్తారు, డ్రమ్ను మందాకిని జలం పట్టుకొస్తారు, రెండు చెంచాలు మూడు ఉద్ధరుడులు అమృతం కలుపుతారు. అది అన్నమాట మహామృత రసం, అమృత ద్రవ జలం అంటారు దాన్ని. అది పోస్తారు, అది తాగితే ఆకలి తీరుతుంది, ఉన్నంతకాలం సుఖంగా ఉంటాడు, కానీ ఎక్కువ కాలం స్వర్గంలో ఉంటాడు. అందుకే అమృతం కూడా సంపూర్ణామృతం, మధ్యామృతం, అధమామృతం అని మూడు రకాలుగా పెట్టారు. ఇందులో ఎక్కువ మంది అధమామృతమైనా తాగడానికి వెళ్ళినా పర్వాలేదు, నరకానికి వెళ్ళి అక్కడ యమధర్మరాజు గారు పోసేటటువంటి ద్రవామృతం తాగాడా ఎవడి పని అయిపోయినట్టే. కాబట్టి పురాణాఖ్యం సుధారసం, ఈ పురాణం అనేది ఒక గొప్ప సుధారసం. సామాన్య జీవి కూడా దీనిని వింటే స్వర్గమునకు వెళ్ళి ఎక్కువ కాలం జీవించడానికి, ఎక్కువ కాలం ఇంద్రాది దేవతల సాంగత్యం చేయడానికి పనికొచ్చేటటువంటి అమృతము ఇటు మందాకిని కలగాపులగమైన రసం తాగుతారన్నమాట. మహోత్తములు కాలేరు, మహాదములు కాలేరు. అదే ఉపాసిస్తే అంటే పురాణమును పూజించి పురాణమునే వింటూ పురాణ కథల్ని నమ్ముతూ అందులో ఉన్న దేవతల గాథలన్నీ నిజమని భావించే వాళ్ళు ఉంటారే, ఇంకా వాళ్ళకి అమృతము అక్కర్లేదట. దిక్సుధా అంటాడు ఇందులో, వాళ్ళకి అమృతం ఎందుకు దండగా, ఎందుకని ఆ స్థాయిలో పురాణం అన్నటువంటి పుణ్యాత్ములు శాశ్వతంగా పరమేశ్వరుడి సన్నిధానంలో ఉంటారు. శివుడి సన్నిధానానికి వెళ్ళాక ఇంకా అమృతం ఏమిటి, శివుడి దగ్గర అమృతమైనా ఒకటే విషమైనా ఒకటే. ఆయన సన్నిధానంలో ఉన్నవాడికి ఏ విధమైనటువంటి ఏ లోకానికి సంబంధించిన రసం ఒక్కర్లా, వాడికి ఎప్పుడూ నీరసం ఉండదు, శాశ్వతమైన కైలాసం వస్తుంది. ఇంత శ్రద్ధగా విన్నవాడికి మాత్రం స్వర్గాదులతో ఈ అమృత రసాలతో సంబంధం లేదట. చెప్పారు సుస్పష్టంగా, ఇదెందుకండి అమృతం, తాత్కాలిక స్వర్గం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో పారేసే అమృతం ఎందుకు, అమృతం అంటే ఓకిలిస్తారు, వాంతి చేసుకుంటారు, వికారంగా ముఖం పెడతారు. శివకథా సుధారసాన్ని తాగేవాళ్ళు, ఈ కథా సుధారసం గొప్ప దానికంటే అంటాడు ఆయన. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాద జరామర, అమృతం తాగిన వాడొక్కడే జరామరణములు లేనివాడు అవుతాడు. వాడికి అమృతం తాగిన వాడు ఎవడో వాడొక్కడే ముసలితనము చావు లేకుండా ఉంటాడు. కానీ శివకథామృతం కుర్యాత్ కులమేవ జరామరం, శివుడి యొక్క కథారసం తాగిన వాళ్ళు ఉన్నారే అంటే శివుడి కథని శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వంశమే తెరుస్తుంది. అటు ఏడు తరాలు రాబోయే ఏడు తరాల వాళ్ళు శాశ్వత కైలాసం పొందుతారు. అంత గొప్పది ఇది. అందువల్ల ఎందుకు చెప్పొచ్చేది అంటే హిమవంతుడు తన కొండ మీద ఒక భవనం కట్టుకుని అందులో మకాం పెట్టాడనే విషయం మనం చెప్పుకున్నాం. ఆయనకి పార్వతి పుట్టింది, పెరుగుతోంది. ఇంతలో ఒకనాడు మహానుభావుడైన నారద మహర్షి సద్గురు అక్కడికి వేయించేశాడు. ఈ నారదుడు రావడంతో చెచ్చర విచ్చేసిన ఆయన్ను చూసి వీళ్ళంతా కాళ్ళ మీద పడ్డారు, నమస్కరించారు. హిమవంతుడు తన పుత్రికని జగన్మాతని నారదుని దగ్గరికి తీసుకొచ్చి, మహర్షి ఈమె నా పుత్రిక, ఈవిడ చేతులు చూసి ముఖం చూసి హస్త సాముద్రికం ముఖ సాముద్రికం చూసి జాతకం చెప్పవా అన్నాడు ఆయన. ఎంత పిచ్చాడో అనిపిస్తుంది ఒక్కోసారి. మనందరి జాతకాలు ఆవిడ మీద ఆధారపడి ఉన్నాయి. ఈయనేమో నారదుడి దగ్గరికి తీసుకెళ్ళి మా అమ్మాయి జాతకం చూడరండి అంటారు. కొంతమంది అంతేనండి, గురువుగారు కాళ్ళు పట్టుకుంటే జాతకం అవుతుందా, అయినా సరే మా జాతకం పంపిస్తాం చూడమండి అంటారు. అంటే వాడి కర్మయోగం దాన్ని ఎవడు తప్పించలేడు. ఒక గొప్ప శ్లోకాన్ని ఆది శంకరాచార్యుల వారు రాశారు. ఆపది కింకరణీయం, ఆపద వచ్చింది అప్పుడు ఏం చెయ్యాలి అని ఆయనే ఒక శ్లోకపాదంలో ప్రశ్న వేశారు. ఈ శ్లోకమునకు ఆర్య అని పేరు, ఆర్యా ఛందస్సు. ఇదే తెలుగులో ఒక్క గురువు మారిస్తే కందపద్యం అవుతుంది, సంస్కృతంలో ఆర్యా ఛందస్సు అన్నమాట. ఆపది కింకరణీయం, ఆపద వచ్చింది అప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఏమి చెయ్యవలెను, వెంటనే రెండో పదంలో సమాధానం చెప్పాడు. స్మరణీయం చరణయుగళమంబాయాః, ఆపద వచ్చిందా తక్షణం అమ్మవారి రెండు పాదములను భక్తితో స్మరించు. మళ్ళీ మూడో పదంలో ఉన్నాడు, తత్స్మరణం కింకురుతే, ఆపద వచ్చింది ఏం చెయ్యాలనుకుంటూ ఉంటే అమ్మవారి పాదపద్మములను స్మరించంటావు, అమ్మవారి పాదపద్మాలను స్మరిస్తే ఆ స్మరణ ఏం చేస్తుంది, ఆ స్మరణ మమ్మల్ని ఏం చేస్తుంది అని మళ్ళీ ఆయనే ప్రశ్న వేశాడు. బ్రహ్మాదీనపిచ కింకరీకురుతే, బ్రహ్మ వంటి వాళ్ళని నీకు కింకరులను చేస్తుంది. కింకరుడు అంటే ఇలా చేతులు కట్టుకుని నన్ను ఏం చేయమంటారండి, వాట్ ఈజ్ మై డ్యూటీ అని ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండేవాడిని కింకరుడు అంటారు. బ్రహ్మంతటి వాణ్ణి కూడా నీకు కింకరుణ్ణి చేస్తుంది, ఏది, అమ్మవారి పాదస్మరణ. మళ్ళీ మనకు అనుమానం ఇదేంటంటే ఆపద వస్తే ఏం చేయాలంటేనేమో అమ్మవారి పాదాలు స్మరించంటాడు, అమ్మవారి పాదాలు స్మరిస్తే ఏమొస్తుందంటే బ్రహ్మాదులు సేవకులు అవుతారంటాడు. బ్రహ్మాదులు సేవకులు అయితే మనకేం లాభం, మనకు వచ్చింది ఆపద కదా, ఈ ఆపద ఎలా తొలగడం అంటావేమో, అక్కడే ఉందంతా కిటుకు. అసలు నీ ఆపదలకు మూల కారణం నువ్వు చేసిన కర్మ, నువ్వు చేసిన కర్మల ఫలితం బ్రహ్మ పుట్టగానే ఇక్కడ రాస్తాడు. బ్రహ్మగారు ఒక మనిషి పుట్టి పుట్టగానే వాడు నుదుట ఇదిగో ఈరోజు ఈ పని చేయము, అది కావండి ఇప్పుడు ఇలా నడిచి రమ్మన్నాడు. మధ్యలో ఒక్కొక్కళ్ళని కింద కూర్చో అంటాడు, ఒక్కొక్కళ్ళు దోమ రూపంలో కుట్టు అంటాడు. ఇవన్నీ బ్రహ్మగారి రాతలు. ఈ బ్రహ్మగారి రాతని అంత తేలిగ్గా ఎవరూ మార్చలేరు. అందుకే నుదుటను రాసిన వ్రాత మార్చగలడే నూరార తపించినన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నుదుటి రాత మారదు. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టుం నశక్యతే, నుదుట గీయబడిన గీత మార్చడం ఎవడి వల్ల కాదు, కానీ ఆ రాత రాసిన బ్రహ్మని పట్టుకొచ్చి సేవకుని చేసింది అమ్మ, అమ్మని స్మరించగానే. అంటే బ్రహ్మగారు ఇప్పుడు ఏమయ్యాడు, మనకి కింకరుడైపోయాడు. చేతులు కట్టుకుని, పద్మాకర్ గారు మీరు అమ్మని స్మరించారట, అమ్మవారు నన్ను మీ దాసుడిగా పంపిందండి, నేను నీ బాంఛ్యాన్ని కాల్మొక్త అంటాడు వాడు. ఇప్పుడు వీడు నా బాంఛ్యం అయిపోయాడుగా, మీరేం చేయమంటే చేస్తానన్నాడుగా. అప్పుడు బ్రహ్మ, ఎందుకయ్యే పిచ్చి రాత రాశావు, నాకేమో పనికి వాళ్ళని జాతకం రాస్తావా, పైగా వాడు ఎవడో నన్నేమో నీ జాతకం బాగాలేదన్నాడు, దాంతో నాకు ఒకటే బెంగగా ఉంది, నువ్వేం చేస్తావో తెలియదు, ఈ పాత రాతంతా తుడిచేయి కొత్త రాత రాసేయి అని బ్రహ్మని ఆజ్ఞాపిస్తాం మనం. ఎందుకని ఆయన మన సేవకుడు కనుక. చెప్తాం చెప్తాం అని బ్రహ్మగారు వెంటనే డస్ట్ రోడ్డు పుచ్చుకుని, పూర్వం బోర్డు ఉండేది కదా పిల్లలకు, బోర్డు మీద చాక్ పీస్తో మాస్టర్లు రాసి లెక్కలు అవి నేర్పేవారు, సూత్రాలు నేర్పేవారు. ఆ తర్వాత డస్టర్ పెట్టి దాన్ని తుడిచేవారు. అలాంటి ఓ డస్టర్ పట్టుకొచ్చి ఈ పాత రాతంతా నుదుటిగా తుడిచేస్తాడు. తుడిచి ఇప్పుడు చెప్పండి ఏం రాయమంటారు, అప్పుడు మీ ఇష్టం వచ్చేది రాయించుకోండి, సంపత్ నగరంతా మా పేరు మీదుగా రాసిపెట్టు, అదొక రాత. లేదా రోజు పద్మాకర్ గారి పురాణాలు వినేటట్టుగా రాయి. ఓ నాలుగైదు క్యాడిలాక్ కార్లు, ఇప్పుడు క్యాడిలాక్ కార్లు ఏమనుకుంటా, పాత కార్లు అలా అనేవారు. లేదా మంచి డిజైర్ కార్లు ఇటువంటివి వచ్చేలా చెయ్యి. ఇలా మొత్తం మీద మనకి ఏం కావాలంటే రాయించుకోవచ్చు. అప్పుడు మన చేతిలో ఉంటాడు కనుక బ్రహ్మ, బ్రహ్మగారి ద్వారా మన ఇష్టమైతే రాయించుకోవచ్చు. మీలాంటి జ్ఞానులు అయితే శాశ్వత కైవల్యం వచ్చేలా రాయించుకుంటారు. డబ్బు పెంచున్నవాడు డబ్బు రాయించుకుంటాడు. ఏదో హాస్యానికి అప్పుడప్పుడు బంగారం గురించి చెబుతానే, ఈ పిచ్చి బంగారం వల్ల వచ్చే నష్టం ఇంకంతా ఎంత లేదు. అందుకే నాకు ఎలర్జీ అనమాట, ఎవడన్నా పొరపాటును చేతికి పెట్టిన వెంటనే తీసే బుద్ధి వస్తుంది అనమాట. రెండు రోజులు బంగారం ధరిస్తే నాకు నిద్రట్టదండి బాబు. ఆయా వ్యక్తులకు ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. నాకు ఒకటే కోరిక, హాయిగా శరీరం విడిచిపెట్టేటప్పుడు అనారోగ్యం లేకుండా సునాయాసంగా వెళ్ళిపోవాలి. అనాయాసైన మరణం, బతికినంతకాలం వినాదైన్యైన జీవితం, ఎవరిని యాచించకూడదు. దేహాంతే తవ సాయుధ్యం, శరీరం విడిచిపెట్టాక శివ సన్నిధానానికి వెళ్ళి ఆయనలో కలిసిపోవాలి. ఇవి తప్ప ఈ మూడు శంకరుడు కోరుకున్నట్టే తప్ప మిగతావి మనకు అక్కర్లా. కాబట్టి మీ పోటీ వాళ్ళు ఎవరు కోరుకుంటారన్నమాట, బ్రహ్మ మాకు కింకరుడు అయితే మాకు సాయుధ్యం ఇయ్యి ఉన్నంతకాలం ప్రశాంతంగా బ్రతికేటట్టు చెయ్యి అని కోరుకోవాలి. అలా కోరుకుంటే అదొక లాభం. మొత్తం మీద మన రాత మొత్తం మార్చే శక్తి బ్రహ్మకుంది. కానీ ఆ బ్రహ్మగారు ఎవరు మాట పెడితే ఆ మాట వెంటగా మీ అంతటి మీరు బ్రహ్మగారు నా రాతరాయండి అంటే మార్చడు. అదే అమ్మవారిని మనం పట్టుకుంటే అమ్మ బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టి ఈడ్చుకొచ్చి మన దగ్గర వారేసి మన కింకరుల్ని చేసి మన రాత గీత మార్చి మన జాతకం అంతా పవిత్రంగా మారుస్తుంది. అందుకని అమ్మను పట్టుకోవాలి. అటువంటి అమ్మను పట్టుకోవడం మానేసి ఆ వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి నా జాతకం ఎలా ఉందండి అంటాడు. వాడి బతికే వాడికి తెలియదు. ఇగో రేపు వెళ్ళా రేపు చచ్చిపోతావు నువ్వు అన్నట్టు ఈ మధ్యన ఎవడో జ్యోతిష్కుడు. ఎవడో పాపం జాతకం పెట్టగలగానే నువ్వు రేపు చచ్చిపోతావు అన్నట్ట. అలాగా నన్ను రక్షించండి అన్నట్టు ఈయన. అనేలోపు ఫైవ్ ఫ్యాన్ వచ్చి వీడి ఎత్తి మీద పడింది. ఈ జ్యోతిష్కుడు పడిపోయాడు. వాడు చావడం కదా ముందు వీడి తెచ్చాడు. కాబట్టి అంటే జాతక శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని తిట్టట్లేదు సుమా. మనం ఎంత గెలుచుకున్నా పరమేశ్వరుడు ఒక్కడే నిజంగా జాతకం చెప్పేవాడు. మనకేం తెలుస్తుందండి? అందుకే సంపూర్ణముగా శివుడు తప్ప జాతకం చెప్పేవాడు లేడని పంచాంగాల్లో రాస్తారే. అది బృహస్పతి చెప్పిన మాట. అది ఏదో కొంతవరకు తెలుసుకుని మన జీవితాన్ని నడుపుతున్నాం. అదీ తప్పులేదు. కానీ హిమాలయ పర్వతానికి ఒక విషయం తెలుసు కదా, తెలుసుండి కూడా ఇప్పుడు ఆయన చిన్న పొరపాటు చేశాడు. అమ్మవారి గురించి ఆయన ఆయన భార్య ఉపాసన చేస్తే జగదంబ కూతురే పుట్టిందా, పుట్టింది పార్వతి, ఆవిడ జగదంబ అని తెలుసుండి కూడా నారదుడు రాగానే చెయ్యి పట్టుకెళ్ళి కూతురు చెయ్యి నారదుడి చేతిలో పెట్టి చెయ్యి చూడవయ్యా హస్త సాముద్రికం, ఈవిడ ముఖం చూడవయ్యా ముఖ సాముద్రికం, ఈవిడ శరీరం అవయవాలు చూడు శరీర సముద్రం చూడు, ఈ సాముద్రిక శాస్త్ర ప్రకారం ఈవిడ జాతకం ఎలా ఉందో చెప్పు అన్నట్టు. అప్పుడు నారదుడు అమ్మవారి ముఖం చూసి నవ్వి మనస్సులో మళ్ళీ దండం పెట్టి నీ మాయ సామాన్యమైన మాయగా తల్లోయ్, రోజు వీళ్ళ మధ్యలో ఉంటూ వీళ్ళను కూడా మాయపరుస్తున్నావా, రెండు మూడు సార్లు నీకేసి చూస్తే నన్ను కూడా మాయలో పెడతావేమో, నన్ను మాత్రం మాయలో పెట్టకు బుట్టలో పెట్టకు అని ఒక నమస్కారం చేసి, ఓ పర్వతరాజా నీ కుమారి జాతకం గురించి చెప్పమని అడుగుతున్నావు, ఏం చెప్పగలుగుతాం? బ్రహ్మగారు కూడా ఈవిడ ముఖం చూసి ఆవిడ జాతకం చెప్పగలడా? అసలు ఆవిడ ముఖంలో రాతలు చేతి రాతలు ఎవడికి అర్థం కావు? శేషుడు శ్రీహరి నేను ఎవ్వరము ఆమె జాతకం చెప్పలేము. ఆవిడే మా జాతకాలన్నీ చదవగలదు. అయినప్పటికీ నాకు తెలిసినంతవరకు ఆ జగన్మాత నా నోట పలికించినంతవరకు కొన్ని విశేషాలు చెబుతాను. ఈవిడ ఎటువంటిది? ఆద్య మొట్టమొదటి కళ అంటే ఆదిశక్తి సర్వలక్షణశాలిని సమస్త శుభలక్షణములు కలిగినది. భర్తకి ఎంతో సుఖాన్ని ఇస్తుంది. భర్త శరీరంలో ఒక భాగం అయిపోతుందంటే నమ్ము. తల్లిదండ్రులకు కీర్తి పెంచుతుంది. సర్వకాల సర్వావస్థల్లో ఈవిడిని జగత్తంతా తలుచుకుంటూనే ఉంటారు. ఈవిడిని తలుచుకోకుండా రోజు వెళ్ళదు. ఎవరు ఎక్కడ ఏ పెళ్లి చేసుకున్నా ముందు ఈవిడినే తలుచుకోవాలి. అందుకే పెళ్ళిళ్ళలో గౌరీ కళ్యాణం చేస్తారండో. రుక్మిణీదేవే కృష్ణుడి పెళ్లి చేసుకునే ముందు గౌరీ కళ్యాణం చేసింది. గౌరీని తలుచుకోకుండా కుదరదు. ఉమామహేశ్వరాభ్యాన్ నమః లక్ష్మీనారాయణాభ్యాన్ నమః అనుకుండా ముహూర్తంలో ఎవరు ముందుకు వెళ్ళరు. ఆ విధంగా ఈవిడ అందరి నోట్లో నానుతుంది. అన్నీ మంచి లక్షణాలే. కానీ ఈవిడలో ఒక విలక్షణమైన రేఖ ఉన్నది. అనగానే మళ్ళీ హిమాలయ పర్వతం అన్నీ బాగున్నాయి గొప్పది అని చెప్పి మళ్ళీ విలక్షణం అనగానే కంగారు పడ్డాడు. ఏమిటా విలక్షణం అన్నాడు. యోగీ నగ్న గుణో కామీ మాతృతాత వివర్జిత అమానః అశివ వేషశ్చ పతిరస్యాకిలే దృశః. ఈమె భర్త గారు మాత్రం యోగి అవుతాడు. యోగీశ్వరుడు భర్త అవుతాడు. వీలున్నంత వరకు యోగాభ్యాసం చేస్తాడు. నగ్నః బట్టలు లేకుండా తిరిగే దిగంబరుడు అవుతాడు. అగుణః గుణాలుండవు. అకామి కామం ఉండదు, కోరికలు ఉండవు. మాతృతాత వివర్జిత తల్లిదండ్రి ఉండరు. అమానః అహంకారం ఉండదు. మానము అంటే అహంకారం. నేను గొప్పవాడిని అనుకోకుండా ఎవడుంటాడు? చేతిలో పైసా లేకపోయినా ఎవడికి వాడికి అహంకారం. నెత్తి మీద పవలో పెడితే 10 పైసలకు కూడా కొనున్నటువంటి వాడు కూడా బయటకు వస్తే నన్ను మించిన వాడు లేడనుకుంటాడు. ఎంత ఉంటే అంత చెప్పుకుంటారు. కానీ ఈమె భర్త ఏమాత్రం అహంకారం లేకుండా ఉంటాడు. తన గౌరవం గురించి ఆలోచించడు. అశివ వేషుడు, అమంగళ వేషుడు అనగా శ్మశానాల్లో తిరిగేవాడు, బూడిద పూసుకునేవాడు అవుతాడు. పెద్దగా డబ్బులు ఉండవు ఈయనకి. అదొక్కటే కొంచెం ఈమెలో కనపడుతున్న విలక్షణ జాతక దోషం. అనగానే మేనా హేమవంతులకి దుఃఖం వచ్చేసింది. పక్కన భార్య కూడా ఉంది, వచ్చింది తెప్పలో. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఉండగా మగవాళ్ళు జాతకాలు అడగకూడదు. ఎందుకని బాగుంటే పర్లేదు కానీ, లేకపోతే సున్నితం కదా స్త్రీల హృదయాలు. అందుకని మేనాదేవి దుఃఖించడం మొదలుపెట్టింది. నారద, ఏవేవో వ్రతాలు ఉపవాసాలు చేస్తే బంగారం లాంటి జాతకం కలిగిన కూతురు పుట్టుతుంది అనుకుంటే ఇదేం జాతకం నాయనోయ్ అని ఏడుస్తూ ఉంటే జగన్మాత పార్వతి నవ్వుకుంది. ఈ లక్షణాలన్నీ ఎవరివి? శివుడివి. కాబట్టి శివుడు తన భర్త అవుతాడని తెలుసు కనుక ఆవిడ మాత్రం ముసిమూసి నవ్వులు నవ్వుకుందిట. ఆవిడ అక్కతే జహరషాతి మునేగురిది. మామూలుగా హర్షంలా జహరష చాలా గొప్ప ఆనందం పొందింది. అప్పుడు పర్వతరాజు మళ్ళీ దుఃఖంతో, నారద మహర్షి జాతకాలు చెప్పడమే కాకుండా ఈ జాతకాలకు ఏమైనా పరిష్కారాలు కూడా చేస్తావా? అంటే మా అమ్మాయి జాతకం మారేందుకు ఏ యజ్ఞమో వ్రతమో పూజయో చేసి పెడతావా అని అడగ్గా పర్వతరాజా, అసలు పూజలే మీ ఇంట్లో ఉన్న ఈవిడ రూపంలో, ఇంకా నేను కొత్త పూజ ఏం చేస్తాను? కొత్త పూజ చేస్తే ఈవిడ నాకు వీపు మీద బాజా వాయిస్తుంది. నా మాట అసత్యం కాదు, నా మాట ఇంకా నీకు అర్థం కాలా. ఈమె భర్త అమాని, అశివవేషుడు, ధనం లేనివాడు, నగ్గునుడు, అగుణుడు. అంటే అర్థం ఏమిటి? నగ్గునుడు అనే శబ్దమునకు బట్టలు లేనివాడు. ఆయనకి ఏమిటి బట్టలు లేకపోవడం అంటే మొత్తం దిక్కులన్నీ వ్యాపిస్తాడు, దిక్కులే బట్టలుగా కలిగినవాడు. అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అశివవేషుడు అంటే లౌకికమైన వేషము లేనివాడు. ఈ జగత్తే ఆయనలో అవయవాలుగా ఉందని అర్థం. ఆయనకి గుణములు లేవు అంటే నిర్గుణ పరబ్రహ్మమని అర్థం. కామక్రోధాదులు పరమాత్మకు ఉండవు, శాంతస్వరూపుడు అని అర్థం. ఇప్పుడు చెప్పిన లక్షణములు పైకి అవలక్షణములా కనపడతాయి, ఇవి శివలక్షణములు. అందువల్ల నీ కుమార్తె శివుడికి భార్య అవుతుంది. ఈ ఇద్దరు శివపార్వతులు అని పిలువబడతారు, మహాకీర్తి పొందుతారు. ఈ ఇద్దరిని అంటే శివపార్వతుల్ని పూజించకుండా ఎక్కడా ఎవరు ఏ కార్యము చెయ్యరు. అనగా అబ్బా, అదే అసలు రహస్యం, నాకు ఇప్పటికి అర్థమయ్యింది, సందేహం లేకుండా నా కుమార్తెని శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని పలగ్గానే, ఇదిగో మరొక విషయం, ఈమె శివుణ్ణి తప్ప ఎవరిని వరించదు, శివుడు ఈమెను తప్ప వరించడు. ఈ ఇద్దరి ప్రేమ వంటి ప్రేమ భూతం వా భవిత వాపి నాధునా చ ప్రవర్తతే. అధునా ఇప్పుడూ లేదు, భూతం ఇదివరకు పుట్టలేదు, నా భవిష్యతి భవిష్యత్తులో పుట్టదు. అంటే ఇదివరకు ఇటువంటి దంపతులు లేరు, ఇప్పుడు లేరు, ఉండబోరు. ఆది దంపతులు, ప్రేమైక దంపతులు అంటే వీళ్ళే. ఈ ఇద్దరు ఒకరినొకరు ఎంతో గారంగా చూసుకుంటారు, ఎంతోమందిని రక్షిస్తారు. ఈ ఆది దంపతులు తలుచుకుంటే మరి కాసేపట్లో మరణం పొందవలసినటువంటి వాళ్ళు కూడా చిరజీవులు అవుతారు, అర్ధనారీశ్వరులని పిలువబడతారు. ఆలస్యం లేకుండా శీఘ్రకాలంలో మహేశ్వరుడు ఈ మహేశ్వరుని చేపట్టి ఈ ఇద్దరు లోక సంచారం చేసి లోకాల్ని కాపాడుతూ నీకు కూతురు అల్లుడు అయి నిన్ను ఆనంద పెడతారు. ఈ కన్య పుట్టినప్పుడు శ్యామల వర్ణంలో ఉంది, శివుడి కోసం తపస్సు చేస్తుంది కొద్ది రోజుల్లో. అలా తపస్సు చేయగానే స్వర్ణగౌరీ సువర్ణ తపసాతోష్యతం కరం, ఒక రకమైన బంగారపు తెలుపులోకి వస్తుంది. బంగారంలో కూడా స్వచ్ఛమైన బంగారాలు కొన్ని, ఒక రకమైన తెలుపు అనమాట, తెలుపు అనడానికి లేదు, అది స్వర్ణ గౌరము, బంగారం వంటి తెలుపట, అటువంటి తెల్ల బంగారం వంటి రూపం ధరిస్తుంది. అప్పటి నుంచి ఈవిని గౌరవర్ణము తెల్ల రంగులో ఉంది కనుక గౌరీ అని పిలుస్తారు. ఈ కన్య గౌరీనామంతో మహాకాంతితో విలసిల్లుతుంది. బ్రహ్మాది దేవతలు ఈ కన్యామణిని నిరంతరం పూజిస్తారు. ఇది దేవరహస్యం, అందరికీ అప్పుడే చెప్పకు, నీవు నీ భార్య తప్ప ఈ విషయాన్ని ఇంకెవరు వినరాదు, అందుకే మీకే చెప్పాను. మళ్ళీ చెప్పాడు, యదంచ ఉపాంసు, ఉపాంసు అనే శబ్దమునకు రహస్యం అని అర్థం. దేవానాం న ప్రకాశ్యం కదాచన, ఇది దేవరహస్యం కనుక ఎప్పుడూ ఎవరికి చెప్పద్దు, ఆఖరికి ఇంద్రుడికి కూడా చెప్పద్దు అనగానే సంతోషపడ్డాడు ఆయన. దేవర్షి మరొక్క చిన్న మాట, మా అమ్మాయి వినాశనం లేనిది, శివుడు వినాశనం లేనివాడు. పైగా శివుడు వినాశనం లేనివాడనే ఒక విషయం పక్కన పెడితే, ఇదివరకు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెని సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సతీదేవి శరీరం విడిచిపెట్టింది. అప్పటి నుంచి శివుడు, నేను మళ్ళీ రెండో దాన్ని పెళ్లి చేసుకోను, సతీయే నాకు అతీగతి, సతీ మీదే నా మతి ఉంది, ప్రీతి ఉంది అని సతీ సతీ అని తలుచుకుంటూ తిరుగుతున్నాడని విన్నాను. సతిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనన్న శివుడు నా కుమార్తె పార్వతిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆలోచించు. అనగానే ఒక క్షణకాలం నివ్వెరపోయి నారదుడు, పర్వతరాజా, అంటే జరిగిందంతా మరిచిపోయావా, లేక మాయ నిన్ను కమ్మిందా, సతీదేవి శరీరం విడిచిపెట్టిందని, ఆవిడే నీ కూతురుగా పుట్టిందనే విషయం నీకు తెలుసు అనుకున్నాను ఇంతకాలం. నువ్వు అమ్మవారి కోసం తపస్సు చేసావు, నీ భార్య అమ్మవారి కోసం జపం చేసింది, అప్పుడే నేను ఒకప్పుడు దక్షపుత్రికని, ఇప్పుడు ఆ దక్షపుత్రిక రూపం విడిచిపెట్టాను, మీ పుత్రిక పుడుతున్నాను నన్ను అమ్మ చెప్పింది. అందువల్ల సతిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటే ఆ సతీయే నీ కుమార్తెగా పుట్టింది కనుక నీ కూతుర్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని శివుడు శపథం పలికాడని గ్రహించు అనగానే అప్పటికాయనకి పూర్వవృత్తాంతం గుర్తుకొచ్చింది. ఆ నిజమే సుమా నారద, ఎన్నిసార్లు విన్నా మతిమరుపు వస్తూ ఉంటుందే అన్నట్ట. ఈ కథ అంతా అమ్మాయి వింటుందిగా కాళికాదేవి. ఆవిడ మాత్రం లజ్జయాధోముఖి పోత్వా స్మిత విస్తారితానన సిగ్గుతో తలంచుకుంది. పూర్వం ఏంటో ఆడవాళ్ళకి సిగ్గును ఉండేది, జగన్మాత అయినా సరే. అందుకని శివుడు తన భర్త అవుతాడు, తానే పూర్వం సతిని, ఇప్పుడు పార్వతిగా పుట్టాననే విషయం నారదుడు చెబుతూ ఉంటే అలా సిగ్గుపడుతూ తల వంచుకొని చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత అమ్మవారిని, హిమవంతుణ్ణి, మేనకని ఆశీర్వదించి, అమ్మా భవిష్యత్తులో నీకు సింహాసనం శివుడి తొడ అవుతుంది, అంటే శివుడి యొక్క అంకం మీద కూర్చుంటావు సుమా అని మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాడు. పర్వతరాజుకు మాత్రం ఆనందం కలిగింది, కానీ పర్వతరాజు గారి భార్యకి మాత్రం బెంగే కలిగింది. అంత తేలిక ఇంకా ఆవిడకి అర్థం కాల. నారదుడు అలా వెళ్ళిపోగానే మేన భర్త గారిని పక్కకు పిలిచి, ఏమండోయ్ అమ్మాయి లేకుండా మీతో ఏకాంతంగా మాట్లాడాలండి అంది. వెంటనే ఆయన పార్వతిని పక్కకు పంపాడు, భార్యామణి దగ్గరకు వచ్చాడు. మంచి సంబంధం వస్తుందని మంచి సంతోషంతో ఉన్నాను, నువ్వు సంతోషంతో ఆ వార్త నాతో పంచుకోవడానికి పిలిచావా అంటే, పంచుకోవడం కాదు, నా మనసులో ఉన్న బాధ దించుకోవడానికి పిలిచాను. ఇందాక నుంచి నాకు ఒకటే బెంగ. మునివాక్యం నమే బుద్ధం సమ్యంగ్ నారీ స్వభావతః. తల్లి స్వభావము కొంత ఉంటుంది. అంటే ఏమిటి, ఎంత గొప్పవాళ్ళైనా కూతురికి తల్లి అయినప్పుడు మాత్రం ఈ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారట. ఈ ఆలోచనలో పడినప్పుడు ఆ అల్లుడి గొప్పతనం పూర్తిగా తెలియదు అని శాస్త్రం. అల్లుడు ఎంత గొప్పవాడైనా వాడి దగ్గర డబ్బుందా లేదా, వాడు భవిష్యత్తులో కూతుర్ని ఎలా చూస్తాడు, సంబంధం వచ్చినప్పుడు అసలు నిజంగా ఈ సంబంధం గొప్పదా కాదా అని ఒకటికి రెండు సార్లు మాతృస్వభావంతో కొందరు స్త్రీలు ఆలోచిస్తారు. నేను కూడా తల్లిని, అందున ఆడపిల్ల తల్లిని, ఈ ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఈ ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు. ఇందాక నారదుడు ఏమిటంటాడు, ఏవో విలక్షణాలు అంటాడు, పిచ్చాడు ఎవడో వస్తాడు భర్త అంటాడు, అవి నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఆ జాతకం గురించి వినగానే నా మతిపోయినట్టుంది అని కన్నీళ్లు కారుస్తూ ఏడుపే. మీరేమో ఊ అంటారు, మీకు అంత పెద్దగా బుర్రుండదు, ఈ దిక్కుమాల మగాళ్ళు ఏమిటో ఆడపిల్లల గురించి పట్టించుకోరు అంటూ కాళ్ళు పట్టుకుంది, ఏడ్చింది. పత్యంగ్రోహ అశ్రుముఖీ మేన అన్నాడు ఆయన. మామూలు కన్నీళ్లు కాదట, భోరుమని ఏడుస్తూ కన్నీళ్లు కళ్ళ నుంచి సెలయేళ్లల్లా ప్రవహిస్తూ ఉండగా ఆ కన్నీళ్లతో భర్త కాళ్ళు తడిపేస్తూ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంది. అప్పుడు పైకి లేవదీసి, మేన ఇంత బేలవైపోతాం అనుకోలేదు, పర్వతరాజు భార్య అంటే గుండెకాయ పర్వతంలో ఉండాలి, గట్టిగా ఉండాలి, బండ చేసుకోవాలి గుండె, తెలుసా. నారదుడు చెప్పిన మాట నీకు అర్థం కాలేదా, జగదంబ పార్వతీ రూపంలో పుట్టింది, జగదీశ్వరుడే ఆమెను పెళ్లి చేసుకుంటాడు, శివుడు నిర్గుణుడు, సర్వ చైతన్య స్వరూపుడు, అంతటా వ్యాపిస్తాడు, ఇది అందులో ఉన్న అంతరార్థం. అటువంటి పరమాత్మని ఈ పరమేశ్వరి పెళ్లి చేసుకుంటుందని, తద్వారా మనం పైకొస్తామని, ముక్తి పొందుతామని ఆయన చెప్పాడు అనగానే, ఓహో అదే అమంగళవేషుడు అంటే నేను భయపడ్డాను, డబ్బు లేనివాడు నిర్గుణుడు ఇవన్నీ వింటూ ఉంటే కొంచెం వణుకొచ్చింది, ఈశ్వరుడు భర్త అయితే పర్వాలేదు అని మళ్ళీ ఏమంది, ఏమంటే ఈశ్వరుడు అంటే ఆ మధ్యన మనం ఆకాశంలో ఎగురుతున్న ఆయన చూసాం, ఆయనైనా, ఆయనకి మంచి బట్టలు కూడా లేవే, చర్మం కట్టుకున్నట్టున్నాడు కదా, ఆయన ఒళ్ళంతా బూడి తప్ప సుగంధ ద్రవ్యాలు కనపడలేదు, నెత్తి మీద ఒక్క కిరీటం కూడా లేదేమిటండి అంది. ఇదిగో మేన, ఆయన సర్వాభరణములతోటి దర్శనమిస్తాడు, నగలు పెట్టుకొని, ఉంగరాలు పెట్టుకొని, కిరీటం పెట్టుకొని, పరమ సౌందర్యంతో పట్టు వస్త్రం కట్టుకుని పరమేశ్వరుడిగా దర్శనమిస్తాడు. మనలాంటి వాళ్ళని భ్రమింపచేయటానికి జటాజోటాలు ధరించి, కంఠంలో విషం పెట్టుకుని, బూడిద పూసుకుని, సర్పాభరణాలు ధరించి, జంక చర్మము, లేడి చర్మము, లేకపోతే పులి చర్మము, గజ చర్మము, ఇలాంటి చర్మాలు ఒళ్ళంతా పూసుకుని పెట్టుకుంటూ ఉంటాడు. అంటే ఆయన మనని భ్రమింపచేయటానికి చర్మధారిలా కనపడతాడు, కానీ నిజానికి ఆయన చర్మధారి కాదు, మంచి పట్టు వస్త్రం కట్టుకున్నవాడు. ఆయన మహేశ్వర సంపన్నుడు. నీకెందుకు పెళ్లిలో చూద్దూ గారు కదా అనగానే, పెళ్లిలో మీరు చెప్పినట్టుగా అల్లుడు పట్టు వస్త్రాలు కట్టుకొని ఆభరణాలు ధరించి కిరీటధారి వస్తే ఇక నాకంటే మురిసిపోయేవాళ్ళు ఎవరంది ఆవిడ. సరిగ్గా లోపలికి వచ్చింది అటు పార్వతి, తల్లిని ఓదార్చింది. నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా అందిట, అంటే ఇక్కడ జరిగిందంతా విన్నావా తల్లి అంది ఆవిడ బొగ్గుగోక్కుని. పక్కనే ఉంది పార్వతి, వీళ్ళిద్దరూ ఏకాంతంగా సంభాషిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఈ ఏకాంతానికి ఏకకాంత అయిన జగన్మాత భంగం కలిగించింది. అమ్మా నాకు అన్నీ తెలుసు, నే చెబుతున్నా విను. మాతఃసృణు మహాప్రాజ్ఞే అద్యతనేజ ముహూర్తకే. ఈరోజు తెల్లవారుజామున ఇంచుమించుగా 3-4 గంటల మధ్యలో నాకు మంచి కల వచ్చింది. అజముహూర్తకే అంటే బ్రహ్మముహూర్తం. అమ్మవారు తెల్లవారుజామున నిద్రపోయిందిట, ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారికి ఒక కల వచ్చింది. ఆ కల గురించి చెబుదామని లోపలికి వచ్చాను. ఈలోపు నువ్వు నాన్నగారి దగ్గరకు వచ్చి నాకు ఎటువంటి సంబంధం వస్తుందో అని గజగజలాడిపోతున్నావుగా, అది కూడా విన్నాను. అందువల్ల ఆ బెంగ తొలగించాలనుకుంటున్నాను, ఇప్పుడు చెబుతున్నాను విను. తెల్లవారుజామున ఒక మంచి తపస్శాలి నా కల్లోకి వచ్చాడు. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. అమ్మాయి, శివుడు నీకు భర్త అవుతాడు, మారు మాట్లాడకుండా శివుడి కోసం తపస్సు చెయ్యి. హిమాలయ పర్వతంలో ఒక గొప్ప ప్రాంతం ఉంది, అక్కడ గౌరీకొండం అనే పేరుతో కొండ ఉంటుంది, ఆ కొండ నీ పేరు మీదుగా గౌరీకొండం అని పిలువబడుతుంది. అక్కడికి వెళ్ళి శివుడి కోసం పంచాక్షరి జపం చేస్తూ తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమై నిన్ను భార్యనిగా చేసుకుంటాడు అని చెప్పాడు. అది చెబుదామనే వచ్చాను. అందువల్ల మీరు ఆజ్ఞాపిస్తే నేను శివుడి కోసం తపస్సు చేస్తాను, శివుడు నా భర్త అవుతాడు, ఆ తర్వాత మీ ఇద్దరు కైవల్యం పొందుతారు అనగానే హిమవంతుడు ఆశ్చర్యపోయి, మేనా, కొన్ని విచిత్రాలు ఎవరికి అంతుపట్టవు, పార్వతికి తెల్లవారుజామున కల వచ్చిన అదే సమయంలో నాకు కూడా వచ్చింది కల బ్రాహ్మీ ముహూర్తంలో, అది కూడా చెబుతా విను. ఒక తెల్లని వ్యక్తి ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, ఆయన జటాజోటాలు ధరించాడు. ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఇదిగో నువ్వు నాకు ఇద్దాం అనుకుంటున్న అమ్మాయి అని ఒక అమ్మాయి చేయి పట్టుకున్నాడు. ఎవరా అమ్మాయి అని నేను పరిశీలనగా చూశాను, చూస్తే మన అమ్మాయే. అప్పుడు నాకు అర్థమయ్యింది, ఈ తెల్లని వాడే శివుడు మన అమ్మాయిని ఎప్పుడో వివాహం చేసుకున్నాడని. నేను, ఏమండి నాంతట నేను పెళ్లి చేశాక మా అమ్మాయిని తీసుకువెళ్ళడం ధర్మం, ఇంకా నేను పెళ్లి చేయకుండానే మా అమ్మాయి చేయి పట్టుకుని ఇలా రావడం ధర్మమా అంటే ఆయన నవ్వాడు. అప్పుడు నాకు విషయం అర్థమైంది, ఓహో వీళ్ళు ఆది దంపతులని. అయితే మా అమ్మాయిని కొంతకాలం నీ సేవ చెయ్యనియ్యి, నీ సేవ చేశాక అప్పుడే నేను నీ కాళ్ళు గడి కన్యాదానం చేస్తానన్నాను. ఎంతలో ఆ వ్యక్తి తెల్లని వాడు, కుదరదు, మీ అమ్మాయిని నేను సేవకురాలిగా స్వీకరించను, స్వీకరిస్తే నన్ను సంసారంలో పారవేస్తుందన్నాడు. అప్పుడు మన అమ్మాయి అద్భుతంగా మాట్లాడి సాంఖ్యశాస్త్రం చెప్పి, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీలో నేను ఎప్పుడు ఉన్నాను, మన ఇద్దరం ఎప్పుడూ విభిన్నులం కాము, అభిన్నులం అన్నది. చివరికి ఆయన నవ్వి తపస్సు చేయనిచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళైనట్టు కల వచ్చింది. ఎంతలో నువ్వు వచ్చి తలుపు తట్టావు, కల చెదిరిపోయింది. కల వచ్చిన వెంటనే మెలకు వచ్చేస్తే ఆ కల శీఘ్రకాలంలో ఫలిస్తుందని శాస్త్రం చెబుతున్నది. ఏ రకంగా చూసినా శివపార్వతుల కళ్యాణం అవుతుందనిపిస్తుంది అనగానే అప్పటికి మేనకకి కొంత ధైర్యం వచ్చింది. దీని వెనకాతలు ఏదో ఒక గొప్ప ఈశ్వర మాయ ఉన్నది, ఇదంతా ఈశ్వర సంకల్పం అని కొంత ధైర్యం తెచ్చుకుందిట. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఇది కథ అంతా వింటున్న నారదుడు, ఇప్పుడు తదనంతరక చెప్పు, శివుడు హిమాలయ పర్వతానికి వచ్చాడా, తపస్సు చేశాడా, పార్వతాయన్ని సేవించిందా, వారి పరిణయ కథ అంతా చెప్పమని కానీ చెబుతున్నాను వినన్నాడు. అమ్మవారికి దూరం అయిపోయిన శివుడికి కొంత ఉన్మాదం వచ్చిందని ఇంతపూర్వం చెప్పుకున్నాం కదా. అప్పుడు అమ్మవారి శరీరాన్ని ముక్కల ముక్కల కింద విష్ణు కొట్టాక ఆయన కొంతవరకు ఆ ఉన్మాదాన్ని తగ్గించుకుని పరమ దుఃఖంతో తపస్సు చేసుకోవడానికి స్థలం వెతుక్కుంటూ వెతుక్కుంటూ క్షిప్ర నదీ తీరానికి వచ్చాడు. అంటే మధ్యప్రదేశ్, ఇప్పుడు ఉజ్జయిని అంటున్నామే, అక్కడికి వచ్చాడు. సప్తమోక్షపురాల్లో ఒక దివ్య మోక్షపురం, ఉజ్జయిని అంటే. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, శ్యవంతికాపురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన. అయోధ్యానగరం, మధురానగరం, మాయా అంటే హరిద్వారము, కాశీనగరము, కాంచీపురము, ఉజ్జయినిపురం, అవంతి అంటే ఉజ్జయిని అనమాట, ద్వారకాపురం, ఈ ఏడు మోక్షపురాలు. అందులో ఒకటైన ఉజ్జయినికే అవంతి అని పేరు. అక్కడ క్షిప్రానది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ క్షిప్రానదీ తీరంలో పరమాత్ముడు మహాతపస్సు చేశాడు, కఠోర తపస్సు చేశాడు, కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు, తనను తాను మర్చిపోయాడు. ఆ మహాత్ముడు మంగళానికి మంగళం అందించే మహానుభావుడు కూడా ఆత్మశాంతి కోసం తనను తానే ఉద్దేశించి తపస్సు చేశాడు. కొందరు తపస్సు చేసేటప్పుడు ఇతర దేవతల్ని మనసులో పెట్టుకుని తపస్సు చేస్తారు, కానీ ఈయన తన కోసం తాను తపస్సు చేశాడు. ఆత్మతపస్సు అంటారు దాన్ని. ఎంతకాలంట, చిరతరం స్థాణు స్థస్థౌ ధ్వస్త గుణత్రయ, త్రిగుణములను విడిచిపెట్టి నిర్గుణ పరబ్రహ్మయ్యి చాలా కాలం సమాధిలోకి వెళ్ళి తపస్సు చేశాడు. ఇలా ఉండగా భూలోకంలో పాపాత్ములు పెరిగిపోయారు, భూలోకవాసుల్లో కొంతమంది అల్లాడిపోయారు. అప్పుడు భూదేవి, ప్రభు పరమేశ్వర, నీ భక్తులు వేద మార్గంలో నడుచుకునేవాళ్ళు వేదన పొందుతూ ఉంటే రక్షించవా రక్షించవా అని ఘోషించింది. భూదేవి అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు ఈశ్వర పరమేశ్వర రక్షించు అంటూ మొరపెడుతుంది. భూదేవి మొరపెడుతూ ఉంటే వెంటనే ఈశ్వరుడు సమాధిలో ఉన్నవాడు టక్కున కళ్ళు విప్పాడు. భూదేవి వేదన తట్టుకోలేకపోయాడు ఆయన. తతసమాధిం తత్యాజ వ్యతీయమిత సమాహ యదా తదా బభూవా సుచరితం తద్వదామివః. ప్రభోర్లలాట దేశాత్తు యత్పృషశ్రమ సంభవం పపాతధరణౌ తత్ర సబభూవ శిశుర్ధృతం. భూదేవి వేదన విన్నాడు, సమాధిలో ఉన్న స్వామివారు తక్షణం కళ్ళు విప్పాడు. ఎక్కువ కాలం సమాధిలో ఉండి హఠాత్తుగా కళ్ళు విప్పితే ఎంతటి భగవంతుడికైనా శరీరం నుంచి వేడి పుడుతుందట. మీరైనా చూడండి, అలా కదలకుండా కళ్ళు మూసుకుని కళ్ళు విప్పితే కళ్ళలోంచి నీళ్లు తిరుగుతాయి. ఈ వేడిని చూడలేరు, మనకి వెలుతురుని చూడలేకపోవడం వల్ల కళ్ళల్లో సూళ్ళు తిరుగుతాయట. పరమాత్ముడు కూడా భూదేవిని రక్షించడం కోసం కళ్ళు విప్పగానే ఈ భూమి లక్షణాలు ఆయనకి వచ్చాయి. భూమి మీద ఉండే వాళ్ళ లక్షణాలు ఏమిటి? భూ లక్షణాలు అంటే నిద్ర. చూస్తూనే ఉంటాగా కుర్చీలో కూర్చునే పురాణం వింటున్నట్టు నిద్రలో గడిపోతారు మహానుభావులు. అది భూదేవి యొక్క లక్షణం. ఆవులు ఎంత కూర్చుండి అంటాడు. ఆవులు ఎంత కాదు, గేదెలు ఎంత, ఎంత పైకి వచ్చేస్తున్నాడు. ఆవులు ఎంతంటే కొంచెం మెల్లిగా ఉంటుంది, గేదెలు ఎంతంటే అంత ఉంటుంది. ఇక మధ్య మధ్యలో గోక్కోడాలు లేదా అని పక్కవాడి మీద పడిపోవడం, ఇవన్నీ భూ లక్షణాలు. కాసేపు ఏసీ లేకపోతే చెమట పట్టడం, ఇవన్నీ మానవ లక్షణాలు. ఈశ్వరుడు ప్రస్తుతం భూదేవి యొక్క మొరవిని కళ్ళు తెరవగానే చెమట పట్టింది నుదుట, పెద్ద చెమట పట్టింది. అంటే బాగా ఎక్కువగా చెమట జలం వచ్చింది. ఆ చెమట కారి కింద పడిపోయింది. కింద పడుతూ ఉండగానే వెంటనే భూదేవి రెండు చేతులతో ఆ చెమటను అలా పట్టుకుని గుటుక్కుని తాగి నిమిషమాత్రంలో గర్భం ధరించింది. క్షణాల్లో ఓ పిల్లవాడి కన్నది. ఈశ్వరుడు యొక్క చెమట జలం నుంచి శిశుహు ధృతం, వెంటనే ధృతం వెంటనే శిశుహు ఒక కుర్రాడు పుట్టుకొచ్చాడు. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు? స్వామివారి చెమట అరుణవర్ణంలో ఉంది, అందుకే పుట్టినవాడు కూడా అరుణాకారుడు. చతుర్భుజ అరుణాకార రమణీయాకృతిర్మునే అలౌకిక ద్యుతి శ్రీమాన్ తేజస్వి పరదుసహ. నాలుగు చేతులతో పుట్టాడు ఆ బిడ్డ. అరుణవర్ణంలో మంచి నిప్పులు ఎలా ఉంటాయి, చింత నిప్పులు, అటువంటి ఎరుపు రంగులో పుట్టుకొచ్చాడు. ఉదయిస్తున్న సూర్యకాంతితో పుట్టుకొచ్చాడు. పరమసుందరుడై పుట్టుకొచ్చాడు. మహాకాంతితో ఉన్నాడు. ఆ కాంతి ఈ భూలోకంలో మానవుల దగ్గర కనపడదు. అందుకే అలౌకిక ద్యుతి, లోకములతో సంబంధం లేని కాంతితో పుట్టాడు. అంటే దేవతేజస్సుతో దివ్య తేజస్సుతో పుట్టాడు, పరమ సంపదలతో పుట్టాడు. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, అందుకే దుస్సహ తేజస్సు అన్నారు. సామాన్యుడు ఎవడన్నా ఆ పిల్లవాడిని చూస్తే వాడు గుడ్లు పేలిపోతాయి. అటువంటి కాంతితో పుట్టుకొచ్చాడు ఆయన. ఆ పిల్లవాడు పుట్టి పుట్టడంతో పెద్ద పెట్టును ఏడ్చాట, రురోదా ఏడ్చాడు. ఆ ఏడుపు కూడా ఎలా ఉంది, ఓం అన్నట్టుగా ఉంది. భోరుమంటూ ఉంటే అది ఓంకారంలా ధ్వనిస్తున్నది. అప్పుడు భూదేవి ఆ పిల్లవాడిని తొడ మీద కూర్చోబెట్టి సుందరీ రూపంలో శివుడికి ఎదురుగుండా ప్రత్యక్షమై స్వామి ఏమి అన్నట్టుగా చూసింది. పాలీ అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ ఆ పిల్లవాడికి స్తన్యం సాపాయయత్ప్రీత్యా స్తనమిచ్చింది, పాలిచ్చింది, చనుబాలిచ్చింది, పాలు తాగి ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు శివుడు, భూదేవి ఈతడు నా చెమట నుంచి పుట్టాడు కాబట్టి శివపుత్రుడు, అయినప్పటికీ నీ మీద పుట్టాడు గనక నీవు నా చెమటని తాగి పిల్లవాడిని కన్నావు గనక ఈతడు నీ పుత్రుడే, ఈతడు నిప్పువలే ఎర్రగా ఉన్నాడు గనక అంగారుడు అని పిలువబడతాడు. అంగారము లేక అంగారకం అంటే నిప్పు, నిప్పు వంటి ఎరుపు రంగుతో ఉన్న ఈతడు అంగారకుడు అని పిలువబడతాడు. భూమిని కు అంటారు, కు అనే భూమికి పుట్టాడు గనక కుజుడు అని పిలువబడతాడు. ఈతడు మంగళాకారుడు గనక మంగళుడు అని పిలువబడతాడు, ఉత్తమోత్తమ గ్రహమవుతాడు. ఈతడు ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం అని లోకంలో ఉన్న జనుల చేత కీర్తింపబడతాడు. ఈ మహాత్ముడు ఈ ఉజ్జయినిలో పుట్టిన చోట వీడికి ఒక గుడి బ్రహ్మ నిర్మిస్తాడు. ఇక్కడ ఈతడు కుజేశ్వరుడు లేదా మంగళ మహాదేవుడు మంగళేశ్వరుడు అని పిలువబడతాడు. అచ్చన్న లింగం ఎలా ఉంటుందో అలా లింగాకారంలో ఇతనికి గుడి ఏర్పడుతుంది. ఆ గుడి దగ్గరకు వచ్చి ఇతన్ని పూజించిన వాళ్ళకున్న కుజదోషములన్నీ తొలగిపోతాయి అని శివుడు వరమిచ్చాడు. అందుకే ఎప్పుడన్నా మీకు వీలుంటే కుజుడు పుట్టిన స్థలానికి ఉజ్జయినికి వెళ్ళండి. ఉజ్జయినిలో సరిగ్గా ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ ఈ మంగళ మహాదేవుడు గుడి ఉంటుంది. కుజుడు పుట్టినటువంటి స్థలంలో కుజుడికి ఆలయం ఉన్నది, కుజుడిని లింగ రూపంలో అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ మంగళవారం మంగళవారం ప్రత్యేకంగా అన్నాభిషేకం జరుగుతుంది, రోజు జరుగుతుంది కానీ మంగళవారం ప్రత్యేకంగా జరుగుతుంది. ఇవాళ ఏం వారం? మంగళవారం. మంగళదేవత యొక్క కుజుడు పుట్టిన రోజున కుజుడు యొక్క కథ వచ్చింది. ఏమంటే అసలు మనం ఏం ఊహించాం? ఈ కథలన్నీ ఇలాగే ఈరోజు చెప్పాలని ప్లాన్ లేదు, కానీ ఈశ్వర అనుగ్రహం, జగద్గురువుల కటాక్షం ఉంటే ఎలా నడుస్తాయో కథలు అనడానికి ఇది ఉదాహరణ. ఇన్నాళ్ళు మరి కుజుడు యొక్క ఉత్పత్తి ఈ కుజవారమే రావడం ఏమిటి? అది ఈశ్వర సంకల్పం. అందువల్ల మహానుభావులైనటువంటి వాళ్ళ చరిత్రలు ఎలా జరగాలో, మహాత్ముల ద్వారా ఎలా నడిపించాలో పరమేశ్వరుడికి తెలుసు. చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని వింటే అనమాట. ఏ రోజు ఏ కథ ఎలా నడపాలో జగదీశ్వరుడు తాను ఒక ప్రణాళిక వేసుకున్నాడు. కుజవార నాడు కుజగ్రహోత్పత్తి మనకు వచ్చేలా చేశాడు ఆయన. నేను ఎప్పుడు వీటికి ఏం ప్రణాళిక వేయను, ఎందుకంటే భగవంతుడి దేవుల కథ అంతా నా నాలిక మీద ఉంటుంది కాబట్టి అలా రోజు సాగుతుంది. చివరికి వచ్చేసరికి అది ఎలా పూర్తి చేసుకోవాలో వాడు చూసుకుంటాడు. భగవంతుడి మీద భారం వేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి. అయినా ఈరోజు ఈ కథ వినడంలో భగవంతుడి యొక్క సంకల్పం ఒకటి ఉన్నది, ఇది ఫాల్గుణ మాసం. ఈ ఫాల్గుణ మాసంలో మొట్టమొదటి కుజుడు, కుజుడు చాలాసార్లు అవతరించాడు అది వేరే విషయం, మొదటిసారిగా కుజుడు ఫాల్గుణ మాసంలో అష్టమి సంయుక్తమైన నవమి తిథి నాడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ భూదేవి మీద పడ్డాట. అంటే ఈరోజే అది కూడా నేను ఎంత ఆశ్చర్యపోతానంటే ఇవాడు కూడా అష్టమి ఉంది, తెల్లారితే కాసేపు అష్టమి వెళ్ళాక నవమి కూడా వచ్చినట్టు ఏదో అనుకుంటున్నాను. నేను పూర్తిగా నేను తిథులు చూడలేదు కానీ మొత్తం మీద అష్టమితో కూడిన నవమి అయి ఉంటుంది, లేకపోతే భగవంతుడు ఆ సంకల్పం చేయడు. పైగా మంగళవారం ఆ కుజుడిని లింగ రూపంలో శివుడు తయారు చేసి మొదటి ఆలయాన్ని ఉజ్జయినిలో ప్రతిష్ఠించాడు. ఆ ఆలయం శివుని చేత ప్రతిష్ఠింపబడిన ఆలయం. విగ్రహము ఆ లింగం స్వయంభూలింగం, పైగా అంటే ఏమిటి, కుజుడే తానంతట తాను లింగ రూపంలోకి మారిపోయాడు. అందుకే ఆయన్ని మంగళదేవుడు అంటారు. ఆ కుజగ్రహానికి ప్రతిరోజు అన్నంత అభిషేకిస్తారు, మంగళవారం ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. జీవితంలో ఎవరైనా అక్కడికి వెళ్ళి అన్నంతో అభిషేకం చేయించుకున్నటువంటి వాళ్ళకి సమస్త కుజదోషాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి. అంత గొప్ప స్థలం అది. ఇంకో రహస్యం కూడా చెప్పాలి ఇక్కడ. సంస్కృతంలో మధ్య అంటే నడుము, భూదేవికి మధ్యప్రదేశం నడుము స్థానం అది, అందుకే ఆ రాష్ట్రాన్ని మధ్యప్రదేశం అంటారు. మొత్తం భూమికి మధ్యప్రదేశం నడుమట. గర్భం అంటే మరి నడుమే కదా, గర్భం ధరించి అక్కడే పిల్లవాడికి అన్నది కనుక అప్పటి నుంచి దానికి మధ్యప్రదేశం అని పేరు పెట్టాడు శివుడు. అంత పూర్వం ఆ రాష్ట్రానికి మధ్యప్రదేశం లేదు. ఈ మొత్తం స్థలం అంతా భూమి, ఇది నీకు మధ్యప్రదేశం అని పిలువబడుతుంది. ఈ మధ్యప్రదేశం గొప్పది, ఎందుకని తల్లి గర్భం నుంచే మనం పుడతాం. ఈ గర్భస్థానానికి వచ్చి ఈ గర్భస్థానంలో కొలువయ్యున్న నన్ను భక్తితో పూజించిన వాడు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించకుండా వరమిస్తున్నాను అన్నాడు ఆయన. మళ్ళీ మీరు పొరగొక్కోండి, తల్లి గర్భంలో ప్రవేశించకపోతే ఎక్కడ ప్రవేశిస్తామని, మాతృగర్భంలో మళ్ళీ ప్రవేశించక్కర్లేదంటే పునర్జన్మ నవీద్యతే. అంత గొప్ప స్థలం. అందుకే అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి, జగన్మాత మహాకాళిని చూడాలి. ఆ మహాకాళిని చూస్తే నాకు కాళిదాసే గుర్తొస్తాడనమాట. అక్కడికి వెళ్ళి నేను అద్భుతమైన శ్యామలా దండకం చదువుకునేవాడిని. అక్కడికి దగ్గరలోనే ఏది కుజుడి ఆలయానికి దగ్గరలోనే ఈ భట్టి విక్రమార్కుడు మొదలైన వాళ్ళ గుహలు ఉంటాయి, భట్టి గుహలు ఉంటాయండి. ఎంత బాగుంటాయో ఆ గుహలు. అక్కడికి వెళ్ళి ఆ గుహల్లో కాసేపు కూర్చొచ్చినప్పుడు కిందకి దిగిపోతాం, పాతాళంలో ఉంటాయి గుహలు. ఒక్క 10 నిమిషాలు అక్కడ జపం చేసుకుంటే అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. బేతాళుడి దర్శనం చేసుకునే శ్మశానము అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. అమ్మవారిని మహానుభావుడు ఉజ్జయినీపురంలో విక్రమార్కుడు ప్రసన్నం చేసుకున్న చెట్టు ఇప్పటికి కూడా అక్కడ ఉంది. చెట్టు మీద ఒక పెద్ద ఉట్టి ఉంటుందని, ఆ ఉట్టి తాళ్ళు తెగ్గొట్టుకుంటే విక్రమార్కుడు కింద సోలం మీద పడి ఆత్మాహుతి చేసుకుంటే అప్పుడు అమ్మ ప్రత్యక్షమైందనే కథలు ఇప్పటికి కూడా అక్కడ కనపడతాయి మనకి. అసలు అక్కడికి వెడితే చాలండి ఏదో తమ్మయత్వం. అర్ధరాత్రి పూట క్షిప్రానదీ తీరంలో అక్కడ అఘోరులు అని పేరు కలిగిన కొంతమంది మహాయోగులు ఉంటారు. అఘోరుల్ని మనం తెలియక ఏదో శవభక్షకులు అనుకుంటే శవభక్షకులు కాదు కదా వాళ్ళు, కర్మ. ఈశ్వరుడు యొక్క అఘోర ముఖాన్ని దక్షిణ ముఖాన్ని ఉపాసిస్తారు వాళ్ళు. శివుడికున్న 5 ముఖాల్లో దక్షిణం వైపున్న ముఖాన్ని అఘోరము అని పిలుస్తారు. ఆ అఘోర ముఖాన్ని ఉపాసించే మహానుభావులైన అఘోరీయులు అక్కడ ఉన్నారు వాళ్ళు. నేను చిన్నప్పుడు ఒకప్పుడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు రాత్రిపూట విహరించేవాడిని, అనేక సాధనలు చేసినవాడినిలేండి. ఓసారి ఒక తమాషా జరిగింది. అర్ధరాత్రి వేళ 4 కూర్చుని ఉన్నారు అక్కడ. ఈ 4 నల్లని బట్టలు కట్టుకున్నారు. వాళ్ళకి శనైశ్వరుడికి తేడా లేదా అన్నట్టుగా నల్లని బట్టలతో ఉన్నారు. మనుషులు చాలా వికృతంగా ఉన్నారు, చేతుల్లో సోలాలు పట్టుకుని విభూతి ధరించారు. వాళ్ళు ఓ శవాన్ని ముక్కలు ముక్కలు కింద కోశారు. ఓరి నాయనో ఈ శవాలను తింటారేమో వీళ్ళు అన్నమాట నిజమైన బాబు అనుకున్నాను నేను. ఇంతలో వాళ్ళల్లో ఎదరావు అన్నాడు. దగ్గరికి వెళ్ళగానే ఎందుకు వచ్చావో తెలుసు, ప్రసాదం తీసుకున్నాడు. ప్రసాదం లేదు అన్నాడు ఆయన. ఈ ప్రసాదం, ఈ శవం ప్రసాదం నేను ఎక్కడ తింటాను రా బాబు, అసలు మామూలుగా వంకాయలో ఉన్న పురుగును చూస్తేనే అడిగిపోతాను నేను. ఆ రోజుల్లో నేను చిన్నవాడిని గనక ఈ నరమాంసం వాళ్ళు శవాన్ని కోసి ముక్కలుగా పెట్టి ప్రసాదం లేదు అంటారేమిట్రా బాబు అని వణుకుతూ ఉండగా, తీసుకుంటావా సోలంతో పడవనా అన్నాడు ఆయన. ఒకడు పొడిచినప్పుడు ఇస్తాడేమో చేత్తో ఆ ప్రసాదం పుచ్చుకొని వాళ్ళకి తెలియకుండా ఆ క్షిప్రానదిలో కలిపేద్దాం అని చేయి చాచా. ఇంత మాంసం ముక్క పెట్టాడు, తిను అన్నాడు అన్న. వెంటనే వాడు ఇలా కొట్టాడు. అలా కొట్టగానే విచిత్రం ఏంటి తెలుసా, ఈ లోపల ఒక విచిత్రమైనటువంటి ఎర్రని పండుగ మారిపోయింది. అది అది మాంసము కాదు, అది దాన్ని ఏదంటారు గులాబ్ జాములు లాంటి పళ్ళు ఉంటాయి సరే, గులాబ్ జాములు అంటారు. ఇప్పుడు కూడా ఉత్తర భారతంలో అమ్ముతారు ఇంత పళ్ళు అనేవాడు, మంచి రసంతో ఉంటాయి. ఆ గులాబ్ జాము వంటి ఒక పండుగ మారిపోయింది. వాడు పక్కపక్క నవ్వి, ఓరి పిచ్చాడా నీలాంటి వాడిని పరీక్షించడానికి మేము మాంసాన్ని పెట్టుకుంటాం, ఈ సృష్టిలో ఉన్న మాంసాలన్నీ పళ్ళేరా, మేము నిజమైన శివభక్తులం అనగానే ఆ పండు నోట్లో పెట్టుకునేలోపు 4 మాయమైపోయి అస్సలు కనపడలేదు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అసలు మీరు ఎప్పుడైనా క్షిప్రా నదీ తీరంలో రాత్రిపూట కాసేపు కూర్చుంటే అఘోరులు కనపడతారు, మాకు కనపడాలనుకోవాలి. ఈ పురాణములు వినడమే కాకుండా పురాణములను సంపూర్ణముగా జీర్ణము చేసుకున్న మహానుభావులైన గురువులతో కలిసి సాధన చేసినప్పుడు మాత్రమే మహాత్ముల యొక్క దర్శనమవుతుంది. అఘోరులు అనేవాళ్ళు శివుని ఉపాసించే ఒక గొప్ప సంప్రదాయం కలిగిన వాళ్ళు. వాళ్ళు మహాత్ములు, శివుడిలో ఉన్న సకల శక్తులు కలిగిన వాళ్ళు. కనపడతారు, మాయమవుతారు. అలాగే వామాచార తత్పరులు, వామదేవముఖులు కొందరు ఉంటారు. అంటే శివుడి యొక్క ఉత్తర ముఖాన్ని అర్చన చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఐశాన్యులు అనే పేరుతో ఉపాసకులు ఉన్నారు. వీళ్ళంతా కేదారంలో కనపడతారు, ఈశాన ముఖాన్ని ఉపాసన చేస్తారు వీళ్ళంతా. ఈ ఉపాసన చేసేవాళ్ళు దిగంబరులై విభూతే పూసుకుని కనపడతారు. కేదారంలో నడిచి వెడుతూ ఉంటే బట్ట గుడ్డ ముక్క లేకుండా కేవలం విభూతి పూసుకున్న వాడు ఎవడన్నా కనపడితే మాత్రం తప్పక దండం పెట్టండి. అక్కడ మానవమాత్రుడు దిగంబరుడై విభూతి పూసుకుని మనకి దర్శనం ఇవ్వడు. అలా ఇచ్చాడంటే ఈశానుడి యొక్క ముఖాన్ని ఉపాసించిన వాడు. వాడు వాళ్ళని గట్టిగా పట్టుకుంటే అసలు మనకు ఆకలి దప్పిక లేకుండా చేస్తారు. ఇంకా వాళ్ళు అనుగ్రహిస్తే మిమ్మల్ని శాశ్వత కైవల్యానికి పంపగలుగుతారు. అలాంటి వాడిని కూడా చూశాను నేను చాలా కాలం క్రితం. మహాప్రాచీన కాలంలో నేను కాలినడకన కొండెక్కాను. నా దగ్గర డబ్బులు లేవు, లాగు కట్టుకుని ఒక కోటు ఏమీ లేకుండా పైన కనీసం ఓ స్వెట్టర్ కూడా లేకుండా చలికి వణుకుంటూ ఎక్కుతున్నాను పైకి. కొంతసేపటికి ఈ చలికి ప్రాణం పోయినంత పని అయ్యింది, ఇంకా చచ్చిపోతాను అనిపించింది నాకు. ఆ సమయంలో ఓపిక లేని నాకు దిగంబరుడైన ఒక యోగి కనపడ్డాడు. ఆయన జటాజూటధారి, ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు తప్ప ఇంకేమీ లేదు ఆయనకి. ఆయన ఇతరావు అని పిలిచాడు. వెళ్ళగానే ఒక వేరు చేతులు పెట్టాడు. ఇస్ జడీబూటీకో కావు అన్నాడు, అదొక మూలిక, ఆ వేరు తిను అన్నాడు. అది నాలుక మీద పెట్టుకున్నాను, ఆయన అదృశ్యమైపోయాడు. ఆ నాలుక మీద పెట్టుకోగానే ఒక క్షణకాలం నాలుక దురద పెట్టినట్టు అయ్యింది. కానీ తర్వాత నెల్లాళ్ల పాటు ఆకలి దప్పిగా ఉంటే ఒట్టు, అసలు ఆ మంచినీళ్ళు తాగక్కర్లేదు, అన్నం తినక్కర్లేకుండా ఒక నెల్లాళ్ళు ఉండగలిగాం. ఎంతమంది మహాత్ములు ఉన్నారండి ఈ సృష్టిలో. వాళ్ళు తలుచుకుంటే ఈ భూమండలాన్ని రక్షించడం కష్టం కాదు, కానీ ఇది కలియుగం. కలిర్ ధర్మ వినాశక, కలి ధర్మమును నాశనం చేసేవాడు ఈ యుగం. విష్ణు ఆయనకి రాసిచ్చాడు, అందుకే ఈ ప్రస్తుతం ఈ ఘోర కలిని చూస్తూ ఊరుకుంటున్నాడు పరమాత్మ తప్ప. లేకపోతే ఆయన లింగాన్ని పగలగొడుతూ ఉంటే, ఆలయాలు పగలగొడుతూ ఉంటే, యుద్ధం వచ్చినట్టుగా హింస చేస్తూ ఉంటే తట్టుకోలేక ఆయన రావచ్చు. కానీ ప్రస్తుతం ఇది కలియుగం అని ఊరుకున్నాడు ఆయన. మహాయోగి మనల్ని పరిపాలిస్తున్నా మనం గుర్తించలేకుండా ఉన్నామంటే ఇదంతా కలి యొక్క ప్రభావం. అది ఈ కలి ప్రభావం నుంచి బయటపడి పరమాత్మని గట్టిగా పట్టుకోవడానికి అప్పుడప్పుడైనా, అందుకే యాత్ర చేయండి అంటాను. కొన్ని యాత్రాస్థలములలో మీకు తప్పక సాధువులు కనపడతారు, కానీ విలాసములు విడిచిపెట్టాలి, నమ్మి వెళ్ళాలి. అందులో కాశీ, కాశీలో మణికర్ణికా ఘట్టంలో అర్ధరాత్రి పూట ఏకాంతంగా తిరగండి, మీకు శివుడి యొక్క కింకరుడో శివభక్తుడో దర్శనమిస్తాడు. కేదారానికి వెళ్ళండి, కనబడకపోతే అడగండి. ఉజ్జయిని వెళ్ళండి, కనబడకపోతే అడగండి. ద్వారక వంటి క్షేత్రాలకు వెళ్ళండి, భక్తితో తిరగండి. బృందావనంలో అర్ధరాత్రి పూట తిరగండి, ఎవరితో సంబంధం లేకుండా పిచ్చివగుడు వాక్కుండా తిరగండి. మీరు నలుగురు కలిస్తే వచ్చే సమస్య ఏమిటంటే, ఇక్కడ ఒక గదిలో చేరి వాట్సాప్లు చూసుకుంటూ వాడికి ఏముంది పని, వీడికి ఏముంది, వీడెందుకు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, వాడెందుకు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అనే సోది చెప్పుకోవడానికి అలవాటు పడిపోతున్నాం మనం. అలా సోది పెట్టుకోకూడదు. ఏదైనా క్షేత్రములకు వెళ్ళినప్పుడు మనకి మనం ఏకాంతంగా వెళ్ళి ఆ క్షేత్రాలలో ఉన్న అణువణువు నెత్తికి రాసుకోవాలి, అక్కడున్న మట్టి నెత్తికి పూసుకోవాలి. కాశీ పెడితే నేను ఆ రేవుల్లో తిరుగుతూ ఆ రేవులో ఉన్న మట్టి అంతా పై పూసేసుకునేవాడిని. ఏదన్నా కేదారం వంటి ప్రాంతానికి వెడితే ఆ నేల మీద తలపెట్టి రెండు సార్లు కొట్టుకునేవాడిని, ఆ బూడిది నాకు అంటుకుంటుంది, అక్కడున్న మట్టి అంటుకుంటుందని ఆనందించేవాడిని. ఆ క్షేత్రాలలో ఉన్న రజస్సు దేవతాశక్తితో నిండి ఉంటుంది. ఆ మట్టి ఒంటికి పట్టించుకుని మనకి మనమే ఏకాంతంగా సాధన చెయ్యాలి తప్ప అనవసర ప్రసంగాలు అందుకే చేయకూడదు. అతి పరిచయం వల్లైతేనే, లేక అనవసర సాంగత్యం వల్లైతేనే పిచ్చి లక్షణాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. అప్పుడు మహాత్ముల్ని నిందిస్తారు, తద్వారా భ్రష్టులైపోతారు. ఇవన్నీ తెలుసుకుని తిరగాలట. ఎందుకు చెప్తానంటే, అసలు జీవితంలో ఒక్కసారి అయినా ఉజ్జయిని వంటి క్షేత్రానికి వెళ్ళండి. అన్ని యాత్రలు చేయలేకపోయినా సప్తమోక్షపురాలు తిరగండి. ఇప్పుడు నేను చెప్పిన మాట కాశీఖండంలో చెప్పారు, స్కాంద పురాణంలో కాశీఖండం ఒకప్పుడు క్లుప్తంగా చెప్పారు. ఇక్కడ భవిష్యత్తులో స్కాంద పురాణం భగవంతుడు పూర్తిగా చెప్పిస్తే అందులో పూర్తిగా వింటారు. శివశర్మ ఉపాఖ్యానం అదే కదా, ఆ ఉపాఖ్యానంతో అసలు కాశీఖండం అంతా నడుస్తుంది. అందులో శివశర్మ చిట్ట చివరి రోజుల్లో తీర్థయాత్రలు చేయలేదు, ఎప్పుడు ఇంట్లో కూర్చున్నాను, వ్యాపారం డబ్బు అంటూ బతికాను, నా జీవితం వ్యర్థమైపోయింది, కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అన్ని యాత్రలు చేయలేకపోయినా ఈ సప్తమోక్షపురాలు తిరిగి తరిస్తానని బయలుదేరాడు. పాపం హరిద్వార్లో తెచ్చాడు, తద్వారా చివరికి ఆయన ఏదో మోక్షం పొందాడు, అది వేరే విషయం. కాబట్టి జీవితంలో ప్రతి వ్యక్తి యాత్రలు చేస్తే కానీ తరించడు. అందుకని భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఒక వ్యక్తిని తరింపజేయడానికి యాత్రలకి బలాత్కారంగా తీసుకోవడానికి గంటుతాడు. లేకపోతే వీడు కదలదు కదా, ఇంట్లో కూర్చుంటాడు నెల నెల టెన్షన్గా పింఛను పుచ్చుకుని కూర్చుని, నాకు యాత్ర అంటే భయం, చన్నీళ్ళు అంటే కన్నీళ్ళు పెట్టుకుంటాను అన్నవాడిని కూడా ఏ గురువు ద్వారానో తిరిగేలా చేస్తాడు. ఏది ఈశ్వరుడికి ఆ వ్యక్తి మీద అభిమానం కలిగితే తద్వారా వాడిని తరింపజేస్తాడు.